ఇవది కాలం దేవుని వాక్యం చదువుకుందాం. రండి, దేవుని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, 55వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. 6వ వచనం నుండి, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. ప్రిల్లర్, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఒక హెచ్చరిక రాయబడింది అన్నమాట. అదేమిటంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. సీక్ ది లార్డ్ వైల్ హీ మే బీ ఫౌండ్. మనం దేవుణ్ణి ఆయన మనకు దొరికే కాలంలో వెతకాలి. అంటే దీని అర్థం పరోక్షంగా దేవుడు దొరకని కాలం కూడా ఉందన్నమాట కదా. అందుకనే ఇక్కడ చెప్పబడింది, దేవుడు దొరికే కాలంలోనే ఆయన్ను మనం వెతకాలి. మన దేవుడు ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు కదా. అందుకనే తనకు మొరపెట్టే వారికి, తనకు నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన మనకు ఎప్పుడైనా ఆయన మనకు దొరుకుతాడు. అయితే అలాగే ఎప్పుడు దొరుకుతాడని కాదు, కానీ ఆయన దొరకని కాలం కూడా మన జీవితంలో వస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన దొరకని కాలం లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపాకాలం ఏదైతే ఉన్నదో అది అంతరించిపోతే అప్పుడు ఇంకా మనకు మనము దేవుడు అంటే ఎడమైపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. అంటే దేవుడు మనకు దొరకని పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు మనకు దొరికే కాలంలోనే దేవుడు మన వెనకాల, అంటే ప్రతి ఒక్క మానవుని జీవితంలో కూడా కొంత కృపాకాలం ఉంటుంది. అంటే వారికి రక్షణ పొందటానికి, లేకపోతే వారిని వారి దేవుని తెలుసుకోవటానికి, దేవుని కనుగొనడానికి దేవుడు వారికి కొన్ని అవకాశాలు ఇస్తాడనమాట. అనేకమైన అవకాశాలు ఇస్తాడు. అంటే మరణించే వరకు దేవుణ్ణి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతే, అదే కాకుండా కొంతమందికి వాళ్ళ జీవితంలో కొంత సమయం వరకు దేవుడు వారికి అందుబాటులో ఉంటాడనమాట. ఆ సమయంలోనే వాళ్ళు దేవుని వెతికితే ఆ సమయంలో వాళ్ళు దేవుని కనుగొంటారు. ఒకవేళ సమయం దాటిపోయిన తర్వాత కొంతమంది హృదయాలు ఇక ఏమంటారు, మొద్దుబారిపోతాయి అన్నమాట. కొంతమంది హృదయాలు ఇక కఠినమైపోతాయి. ఇంకా వాళ్ళు దేవుని తెలుసుకోకుండా వారి హృదయాలు ఇంకా అలా బిగుసుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఆ తర్వాత ఇంకా వాళ్ళు దేవుని తెలుసుకోలేరు. ఇంకా వాళ్ళ మనస్సాక్షి అవన్నీ కూడా మొద్దుబారిపోయి ఇంకా దేవుని తెలుసుకోకుండా వాళ్ళు పూర్తిగా దేవునికి దూరం అయిపోతారనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాలు, నేను కూడా కొన్ని సాక్ష్యాలు విన్నాను. కొంతమంది వాళ్ళ అదే కొంతమందికి మంచి అవకాశాలు దేవుడు ఇస్తా వచ్చాడు. చాలా అవకాశాలు వాళ్ళ జీవితాలు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఎలాంటి సమయం వచ్చిందంటే వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పినా వాళ్ళకి అర్థమవుతా ఉంది వాళ్ళు నరకానికి వెళ్ళబోతున్నారని, లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతుందని. అయినా కానీ వాళ్ళు ఇంకా మా కొద్దిలే, ఇంకా ఇలాగే మేము చనిపోతాం, ఇలాగే మేము నశించిపోతామని వాళ్ళు అలాగే దేవుడు లేకుండానే, దే హ్యావ్ గాన్ ఇన్ టు అన్ ఇటర్నిటీ వితౌట్ గాడ్. చూసారు, దేవుడు లేని నిత్యత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి అందుకని దేవుడు పిలుస్తా ఉన్నారు మనుషుల్ని. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతకుటి. కాబట్టి దేవుడు మనకు దొరికే కాలం ఇది, ధన్యకరమైన సమయం కదా. దేవుడు మనుషులందరినీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, మనుషులను పుట్టించాడు, మనుషులకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉన్నాడు కదా. మనకు భౌతికంగా ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తా ఉన్నాడు కదా. కాబట్టి మేళ్ళు చేయటం మానటం లేదు ఎవరికి. దేవుడు ఆయన నీతిమంతులకి, అనీతిమంతులకి కదా మంచి వారికి చెడ్డవారికి ఇలాగా మనుషులందరికీ దేవుడు మేలు చేస్తా ఉన్నాడు. ఆయన మేళ్ళు ద్వారా కూడా ఆయన ఉన్నాడని, ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఇన్ని పరిస్థితులు దేవుడు చేస్తూ దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే, ఆయన ఆయనతో పాటు వారు ఉండాలి. కాబట్టి దేవుని దేవుని ఆయన దొరికే కాలంలో వెతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూసారు, అందుకనే బైబిల్ ఏం చెప్తా ఉంది, బాల్య దినములంతే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో కదా. కాబట్టి ఇంకా ఎలాంటి సమయం వస్తుందో కూడా తర్వాత రాయబడింది కదా. ఒకసారి మాట చదువుదాం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి యవన వయస్సు, చిన్న వయస్సు, అది దట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ టు నో గాడ్. కాబట్టి దేవుని తెలుసుకోవటానికి చిన్న వయసులోనే మంచి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువగా మనసు కలుషితం కాక మునుపు, ఎక్కువగా జీవితం మలినం కాక మునుపు, అప్పుడు దేవుని తెలుసుకోవడానికి మంచి అవకాశం అనమాట. లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే ఈలోపు అనేకమైన బంధకాలు, అనేకమైన కట్ల చేత బంధిస్తాడు. తర్వాత దేవుని వెతకటమే జీవితం లేకుండా చేస్తాడు, అంటే బిజీలో పడేస్తాడు. ఇంకా దేవునికి చోటు ఇవ్వలేనంత బిజీగా, అంటే రకరకాల పనుల్లో, వ్యాపారాల్లో, రకరకాల అలవాట్లలో, రకరకాల బంధకాలలో, స్నేహాలను, వ్యసనాలను, వీటన్నిటిలో బంధించేసి ఇంకా దేవుడికే జీవితంలో చోటు లేకుండా చేస్తాడు. అయినప్పటికీ దేవుడు మనిషిని వెతుకుతూ ఉంటాడు. మనిషి కొరకై ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు అనేక మంది ద్వారా, అనేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తర్వాత దేవుని వెతకటం లేకపోతే దేవుని తెలుసుకోవటం, దేవుని కలుసుకోవటం చాలా కష్టమవుతుంది. కాబట్టి అందుకనే వెన్ యువర్ యంగ్, నీవు యవనస్తుడుగా లేక నువ్వు చిన్నవాడుగా ఉన్నప్పుడే, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవటం, దేవుని కలుసుకోవటం మన జీవితాల్లో ఎంతో అవసరం. కాబట్టి మనం సృష్టించిన సృష్టికర్త ఆయన, అలాగే పాపాలతో చెడిపోయి పడిపోయి పతనం అయిపోయిన మన కొరకై ఆయన మనల్ని వెతుకుతూ రక్షకునిగా వచ్చాడు. కాబట్టి ఆయన్ని మనం, ఆయన అందుబాటులో ఉన్నప్పుడే వెతకాలి. అందుబాటులో ఆయన తర్వాత దొరకని సమయం కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఆ తర్వాత ఆయన్ని వెతికిన ఏమీ కనుగొనలే కదా. మనం పరమగీతంలో చదువుతాం శూలమతి గురించి కదా. అక్కడ మనం చూస్తే శూలమతి దగ్గరికి ఆ ప్రియుడు వచ్చాడంట, వచ్చి ఆయన తలుపు కొడతా ఉన్నాడంట. తలుపు కొడతా ఉంటే శూలమతి యొక్క ప్రియురాలు ఆమె తలుపు తీయకుండా, నేను ఇప్పుడే చక్కగా నేనంతా అలంకరించుకున్నాను, నేనంతా స్నానం చేశాను మంచి నీట్గా, మంచిగా అంతా పరుపులు ఇవన్నీ శుభ్రం చేసుకొని ఇప్పుడే నేను మంచిగా పడుకున్నాను, నేను మళ్ళీ ఇప్పుడు దిగితే నా కాళ్ళు మురికైపోతాయి, నాకు ఇప్పుడు కష్టమైపోద్ది అని చెప్పి ఇంకేదో సాకులు చెప్తూ ఆయన తలుపు కొడతా ఉంటే, ఆ చలిలో ఆ మంచులో బయట నుంచొని ఆ ప్రియుడు తలుపు కొడతా ఉంటే ఆమె, నేను ఇప్పుడు తీయలేను, ఇప్పుడు రాలేను అని ఏదో సాకులు చెప్తా అలా కూర్చొని, ఇక మొత్తానికి ఆయన కొట్టి 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 ఆ తలుపులు చాలాసేపు ఎదురు చూసి 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 ఆ తర్వాత ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమె లేచి, అంటే ఈమె ఇక అప్పటికి మనసు వచ్చింది అనమాట, ఇప్పుడు ప్రియుడు కొరకు తలుపు తీయాలనే మనసు. వెళ్ళి తలుపు తీసినప్పటికీ ఆ ప్రియుడు అక్కడ లేడు అనమాట. కాబట్టి ఆమె ఆ ప్రియుని కోసం మరల వెతుకుతూ వెతుకుతూ పట్టణంలో ఆ గల్లీల్లో తిరిగి ఆ యొక్క ప్రాకారాల దగ్గరికి వెళ్ళి, గేట్ల దగ్గరికి వెళ్ళి, అలాగ అంత ఆమె చుట్టూ తిరిగి ఎంత వెతికినా ఆ ప్రియుడు ఆమెకు దొరకలేదు. చూసారా, కాబట్టి ఆ తర్వాత దారిలో కనపడిన వాళ్ళు ఆమెను గాయపరిచారట. కాబట్టి అంటే చూసారా, అసలు నీ తలుపు దగ్గరకు వచ్చి తట్టినప్పుడే నువ్వు తెరిస్తే నీ ప్రియుడు నువ్వు దొరికి ఉండేవాడు, కానీ ఆ ప్రియుడు తలుపు తట్టినప్పుడు నువ్వు తీయలేదు తలుపు. చూసారు, అందుకనే ఇదిగో నేను తలుపు నద్దు నుండి నిలిచింది తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వానిలోనికి వస్తాను, వాడు నేను కలిసి భోజనం చేస్తాం, మంచి సహవాసాన్ని కలిగి ఉంటాం కదా. కాబట్టి గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. దేవుడి సృష్టి అంతటిని మన కొరకు చేశాడు, మనల్నేమో తన కొరకు చేసుకున్నాడు, తనతో సహవాసం చేయటానికి, తనతో కలిసి ఉండడానికి. కాబట్టి గాడ్ క్రియేటెడ్ అస్ ఇన్ సచ్ ఎ వే దట్ వి నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. చూసారు, మన జీవితాల్లో దేవుడు అవసరం, ఆయన ఆయన లేకుండా మనం ఉండలేం. కాబట్టి ఆయన్ని కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉంటేనే మన జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆయన లేని జీవితం అదొక గందరగోళం, అదొక వ్యర్థమైన గురిగమ్యం లేని జీవితం. కాబట్టి దేవుని కలిగి ఉండటం మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. దేవుని కలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి, ఆయన మన జీవితాల్లో కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మనకు దొరికే కాలంలోనే ఆయన మనం బ్రతకాలి. ఆయన మనకు అందుబాటులో ఉన్నప్పుడే, ఆయన మనల్ని పిలిచినప్పుడు, ఆయన మన హృదయ తలుపు తట్టినప్పుడు, మనం ద్వారాలు తెరిస్తే, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మనల్ని వెనకాల పరుగులెత్తి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఆయన్ని కనుగొంటాం మంచిదన్నమాట. చూసారా, మనకి జక్కయ్య కనపడతాడు. జక్కయ్య జక్కయ్య కూడా మరి యేసు ఎవరో అని తెలుసుకోవాలని ఆయన హృదయంలో ఒక ఆశతో ఉన్నాడు. ఆయన యేసుని వెతుక్కుంటూ ఆ యొక్క సమూహం దగ్గరికి వస్తే అక్కడ మనుషులు ఆయన నాటకు పరిచారు. అప్పుడు ఏం చేశాడు, చెట్టెక్కి నేను ఎలాగైనా చూడాలి, నేను ఎలాగైనా ఈయన్ని బాగా పరిశీలించాలి, ఈయన్ని బాగా తెలుసుకోవాలి అని ఆశతో చెట్టెక్కి ఆయన చూస్తా ఉన్నప్పుడు ప్రభువే ఆ చెట్టు దగ్గర ఆగిపోయి, జకయ్యా నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసింది. చూసారా, కాబట్టి అంటే జక్కయ్య యేసుని వెతకటం కాదు, కానీ యేసయ్య జక్కయ్యని వెతుకుతా ఉన్నాడు. ఎందుకంటే జక్కయ్య భయంకరమైనటువంటి, అన్యాయమైనటువంటి, మోసపూరితమైనటువంటి మరి రోకపు రంగుల వలయం లాంటి లోకాన్ని వెనకాలబడి అతడు తన జీవితాన్ని నష్టపరచుకుంటా ఉన్నాడు, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది భక్తులు చెప్తారు ఆయన యొక్క భార్య పిల్లలు కూడా ఆయన వదిలేసి వెళ్ళారు అన్నట్లుగా. కాబట్టి అంటే ఆయన డబ్బు వెనకాల పడ్డాడు, ఇంకా మనుషుల్ని ఎవరిని పట్టించుకునే పరిస్థితి. కాబట్టి అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. కాబట్టి అది రైట్ టైం. చూసారా, కాబట్టి ఆ సమయంలో దేవుని వెతికాడు, నిజంగా హృదయపూర్వకంగా వెతికాడు, అడ్లు ఆటంకాలను అధిగమించి ప్రభుని వెతికాడు జక్కయ్య. అప్పుడు నిజంగా జక్కయ్య దేవుని కనుగొన్నాడు. చూసారా, కాబట్టి పిల్లరా, ఒకవేళ యేసు ప్రభుని గనుక జక్కయ్య ఆ టైంలో వెతకకుండా ఉంటే, ఆ రోజు ఏదో బాగా బిజీ పని ఉందని చెప్పి, ఈరోజు ఆఫీసులో నాకు చాలా మరి మంత్ ఎండింగ్ లెక్కలు ఎక్కువ చెప్పాలి, లేకపోతే ఏదో నాకు ఆ పనులు ఈ పనులు బిజీ అని పెట్టుకొని ఈసారి వెతకొచ్చులే అనుకుంటే గనక జక్కయ్యకి మరొక అవకాశం దొరుకుండేది కాదు. ఎందుకంటే యేసు ప్రభు అదే ఇంకా ఆఖరిసారి ఆయన తర్వాత యెరూషలేముకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన సిలువును ఎక్కారు మన కొరకు. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభును వెతకటానికి జక్కయ్య ఆఖరి సమయం, లేకపోతే ఆఖరి అవకాశం అది. ఆఖరి అవకాశాన్ని జక్కయ్య మంచిగా ఉపయోగించుకున్నాడు. చూసారా, కాబట్టి ప్రభు దొరికే సమయం అదే, ఇంకా తర్వాత ప్రభు తనకు దొరకడు. కాబట్టి జక్కయ్య తన జీవితంలో ప్రభుని వెతికాడు, ప్రభుని కనుగొన్నాడు, ప్రభుని తెలుసుకున్నాడు, ప్రభుని కలుసుకున్నాడు, అంతేకాదు తన జీవితంలోకి చేర్చుకున్నాడు అతడు. చూసారా, అతని జీవితం మార్చబడింది, అతని జీవితం ధన్యమైపోయింది. చూసారు, ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ప్రభువును మనం వెతకాలి, ప్రభువుని ఆయన దొరికే సమయంలోనే వెతకాలి. చూసారా, ఎలాగ వెతకాలి అంటే ఇక్కడే రాయబడింది కదా ఏమని, భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చూసారా, కాబట్టి దేవుని వెతకటం ఆయనకి ఇక్కడ ఒక పద్ధతి చెప్పబడింది. ఏమిటంటే రిపెంటెన్స్ కదా, పశ్చాత్తాపం కదా. మనం ఏదన్నా పాపాలను మనం ఒప్పుకోవటం, విడిచిపెట్టడం కదా. అలాగా దేవుని వైపు తిరిగినట్లుగైతే దేవుడు ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడని దేవుని వాక్య సెలవిస్తాం కదా. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి పిల్లరా, మనం పశ్చాత్తాపంతో దేవుని వెతకాలి. దేవుని కలుసుకోవడానికి, దేవుని మన జీవితాల్లో పొందుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే పశ్చాత్తాపం. కాబట్టి పశ్చాత్తాపంతో మనం దేవుని వెతకాలి. మన జీవితాల్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన విషయాలు, దేవునికి మరి నచ్చనటువంటి విషయాలు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించిన విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపంతో మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారు? కాబట్టి ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన యొద్ క్షమాపణ దొరుకుతా ఉంది కదా, భూమి మీద పాపాలను క్షమించడానికి ఆయనకే అధికారం ఉంది. ఇంకెవరు మన పాపాలను క్షమించలేరు. కాబట్టి మన పాపాలకు మన క్షమాపణ పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆరో అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి పిల్లరా, ఇందులోనే రెండవ భాగం దేవుని వెతకటంలో, దేవుణ్ణి ఆయన దొరికే సమయంలో వెతకాలి, అప్పుడు ఆయన మనం కనుగొంటాం. తర్వాత ఇందులోనే రెండవ భాగం రక్షణ పొందటం. చూసారా ఇక్కడ ఏం చెప్పబడింది, ఇదిగో ఇప్పుడే మెక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి రక్షణ కొరకు కూడా ఎప్పుడు అంటే మనం జీవితంలో రక్షణ పొందటానికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయని కాదు కదా. కాబట్టి ఇదే రక్షణ దినం అని ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడైతే మనం సువార్త వింటామో, ఎప్పుడైతే ప్రభు మనతో మాట్లాడి మనల్ని దర్శిస్తారో, ఆ టైంలోనే మనం రక్షణ పొందటానికి అది మంచి అవకాశం. ఆ తర్వాత నేను రక్షణ పొందాలి కదా, చాలా మంది రక్షణ పొందటానికి ఎన్నో వాయిదాలు వేస్తూ ఉంటారు కదా. వాళ్ళ జీవితాలను ప్రభు అంటే యేసు ప్రభు తెలుసు కదా, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకే సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇలాగ సువార్త అంతా వాళ్ళకి తెలుసు. మనం పాపులు, మనకు రక్షణ అవసరం, లేకపోతే నరకం ఉందనేది విషయం అన్నీ తెలుసు. కానీ రక్షణ పొందటానికి చాలా మంది తడవు చేస్తూ ఉంటారు. చూసారు ఇక్కడ ఏమో చెప్పబడుతూ ఉందంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చూసారా? కాబట్టి దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ కదా. ఈ రోజే మంచి సమయం, అంతేగాని రేపు తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలకి, లేకపోతే ఇంకేదో ఉద్యోగం వచ్చిన తర్వాత, లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇలాగా ఎన్నో మనుషులు సాకులు చెప్తా ఉంటారు కదా. ఆ యొక్క యజమానులు కూడా పంపిస్తే రెండయ్యా అని అంటే, వాళ్ళు ఇదిగో మేము పలానా పనుల్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం పన్నా కదా, పొలాలు అవి చూస్తూ ఉన్నాం అని వాళ్ళు సాకులు చెప్తా ఉన్నారు. నేడు కూడా మనుషులు రక్షణ పొందటానికి వాళ్ళ జీవితాలు ఎన్నో అడ్డులు ఆటంకాలు చెప్తాం. ఇంకా వయసు ఉందిలే అనుకుంటా ఉన్నారు, నాకు ఇంకా చాలా టైం ఉందిలే, నేను ఇప్పుడు ఇంకా యవనస్తుడిని, ఇంకా నాకు చాలా వయసు ఉంది. ముసలోళ్ళు అప్పుడు దేవుని తెలుసుకుందాం, లేకపోతే అప్పుడు రక్షణ పొందుకుందాం. చూసారా? కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ దొంగలాగా కదా, యేసు ప్రభుతో కూడా సిలువబడిన దొంగ మరి ఆఖరి సమయంలో తన లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్, కాబట్టి తన చివరి దినాన చివరి సమయంలో అతడు యేసు ప్రభుని అంగీకరించాడు కదా. నేడు అదే, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్తే ప్రభు చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కాబట్టి అలాగా ఇంకా చివరిలో పొందొచ్చులే, ఆఖరి టైంలో చూసుకోవచ్చులే అనుకుంటారు, కానీ అది ఫూలిష్నెస్. చూసారా? కాబట్టి అలాగ అందరికీ జరుగుతుందని కాదు. కాబట్టి ఒక్కోసారి మరణం ఎలా వస్తుందంటే హఠాత్తుగా వస్తుంది. చూసారా? కాబట్టి ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం, రేపు రక్షణ పొందుతానని డైరీలో రాసుకొని వెళ్ళిపోతున్న యవనస్తులు ఏమైపోయారు కదా, యాక్సిడెంట్లో చనిపోవటం. కాబట్టి పిల్లరా, రక్షణ పొందటానికి ఇప్పుడే మిక్కిలి అనుకూలిస్తాం. కాబట్టి రక్షణ మనకు సమీపంగా ఉన్నప్పుడు కదా, ఆ రక్షణ రక్షించడానికి, మనల్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మనం రక్షణ పొందుకోవాలి. చూసారా? కాబట్టి రక్షణ పొందటానికి తడువు చేయకూడదు, రక్షణ పొందటానికి వాయిదా వేయకూడదు. యో ఆ యొక్క లోతుని, వాళ్ళ యొక్క కుటుంబాన్ని రక్షించడానికి ఆ అగ్ని గంధకాలలో వాళ్ళు పడి కాలిపోకుండా వాళ్ళని బయటకు తీసుకోవడానికి దూతలు వచ్చి, పదండి మీరు పదండి వెలుపడికి పదండి, పట్టణం మీదకి ఉగ్రత రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి రమ్మని చెప్తా ఉంటే వాళ్ళు తడువు చేస్తా ఉన్నారంట. చూసారా? వాళ్ళు ఇంకా ఇంకేదో సర్దుకుంటా ఉన్నారంట, ఇంకేదో చర్చలు జరుపుకుంటా ఉన్నారంట, వెళ్ళాలా వద్దా, కాబట్టి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు, ఇలాగా ఇక అల్లుళ్ళు పిలుస్తుంటే వాళ్ళు అసలు రాలేదు. మొత్తానికి ఇక మీరే రెడీ అయ్యా అంటే వీళ్ళు కూడా ఏదో ముందు వెనకాల ఊగిసలాడుతూ ఉంటే, మరి ఆ యొక్క అబ్రహాం ప్రార్థనను బట్టి దేవుడు కనికరించి మరి ఆ యొక్క దూతలను దూతలు ఏం చేస్తారు, వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. చూసారా? కాబట్టి ఆ ప్రార్థనను బట్టి వాళ్ళు అలాగా రక్షించుకుంటారు. అయినప్పటికీ ఏమైంది, ఆ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క మరి లోతు భార్య వెనుక దగ్గర చూసి ఆమె ఉప్పు స్తంభంగా నష్టపోయినట్లుగా మనం చూస్తాం. చూసారా? కాబట్టి పిల్లరా, రక్షణ పొందటానికి, ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉంటే మనుషులు అనేక మంది వాయిదాలు వేస్తూ ఉంటా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉంది, ఇదే టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. చూసారా? కాబట్టి ఈ దినమే, ఈ సమయమే మంచి సమయం రక్షణ పొందటానికి, ఇంకెప్పుడు తర్వాత కాదు. కాబట్టి వి షుడ్ నెవర్ పోస్ట్ పోన్, నెవర్ డిలే ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి, ఆయన క్షమించడానికి, ఆయనతో సమాధాన పడటానికి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం వెంటనే స్పందించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూసారా? కాబట్టి ఎప్పుడు రక్షణ పొందొచ్చులే, రక్షణ మన కొరకు ప్రభు అలా సిద్ధం చేసి ఉంచాడు, ఎప్పుడైనా పొందొచ్చులే అనుకోవటానికి లేదు. మనకు మనకు నచ్చినప్పుడు, మనకి కుదిరినప్పుడు కాదు, మనం కుదుర్చుకోవాలన్నమాట. దేవుడు మనల్ని సంధించినప్పుడే కదా ఆ సమయాన్ని. అందుకని యెరూషలేము పట్టణం గురించి ప్రభు ఏమని ఏడ్చారు, యెరూషలేమా యెరూషలేమా, దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగకుంటే. చూసావు? అసలు ఆ సమయం అసలు తెలియలేదంట యెరూషలేముకి, ఇదిగో ఇదే సమయం యేసు ప్రభు వచ్చాడు, ఇదిగో ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయ్య, కాబట్టి ఇన్ని అంగీకరించాలి, ఇన్ని ఆహ్వానించాలి, ఇన్ని విశ్వసించాలని ఆ పట్టణం గుర్తెరగలేకపోయిందంట. చూసారా? వాళ్ళు అంత బిజీలో ఉండిపోయారు. చూసారా? కాబట్టి పిల్లరా, అనేక మంది దేవుడు వాళ్ళని దర్శిస్తున్న సమయం వాళ్ళు గుర్తించట్లా, వాళ్ళు స్పందించట్లా, కాబట్టి దేవుడు చాలా దుఃఖపడతా ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. చూసారా? కాబట్టి పిల్లరా, రక్షణ పొందటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కదా. కొంతమంది రక్షణ పొందటానికి ఎన్నో దినాలు వెయిట్ చేయాలి, లేకపోతే చాలా చాలా కాలం అయిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత బాగా. కానీ కొంతమంది రక్షణ పొందడానికి ఏం చెప్తారంటే, నేను ఇంకా బాగా, నాకు ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇవన్నీ నేను సరి చేసుకొని, లేకపోతే నేను ఇవన్నీ బాగైపోయిన తర్వాత, నేను అంతా మంచిగా అయిపోయిన తర్వాత అప్పుడు పొందుతాను అనుకుంటూ ఉంటారు. కానీ అంటే మరి దేవునితో సరి చేసుకోవాలి, సమాధాన పడాలి నిజమే. అయితే ఏదో మనం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం బాప్తీసం తీసుకోలేకపోతే పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మనం రక్షణ పొందాలి, అప్పుడు దేవుని వైపు తిరగాలని అనుకోవటం కూడా అదొక రాంగ్ మరి గైడెన్స్ అనమాట. కాబట్టి కొన్నిసార్లు దుష్టుడు అలా కూడా మోసం చేస్తాడు. నువ్వు ఇప్పుడు కొన్ని బలహీనతలు ఉన్నా, అంటే బలహీనతలలో ఉండే మరి రక్షించబడాలని కాదు, కానీ మనం వెంటనే సరి చేసుకొని దేవుని యొక్క క్షమాపణ అడిగి యథార్థంగా ఆయన మన హృదయంలో చేర్చుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు, అంతేగాని మనం పరిశుద్ధపరచుకొని లేకపోతే మనం సరైపోయి మనం రక్షించబడాలనుకోవటం, అది మన శక్తితో మనం రక్షణ పొందలేం. కాబట్టి దేవుని శక్తితోనే మనం రక్షించబడగలం. ఆయనే మనల్ని రక్షించడానికి సమర్థుడు, ఆయనే మనల్ని సంపూర్ణంగా చేయడానికి సమర్థుడు కదా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూసి మనం రక్షించబడాలి కదా. భూదిగతి నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందాలి. కాబట్టి దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, అప్పుడు మనం రక్షించబడతాం. అంతేగాని నేనంతా మంచిగా అయిపోయి, నేనన్నీ మానేసి, నేనంతా సరే నేను పరిశుద్ధిని అయిపోయి అప్పుడు నేను రక్షణ పొందుతాను అనుకోవటం అది అజ్ఞానం. అలా ఇప్పటికీ మనం కాలేం, మన శక్తి ఇప్పటికీ సరిపోదు. కాబట్టి దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనను ఆ బంధకాలన్నిటి నుండి విడిపించగలడు కదా, ఆయనే క్షమిస్తాడు. తర్వాత ఆ పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన శక్తిని తన ఆత్మ ద్వారా ఆయనే మనకిస్తాడు. కాబట్టి ఆయన మనల్ని పూర్ణముగా రక్షించడానికి సమర్థుడు. కాబట్టి పిల్లరా, రెండు విషయాలు ఇప్పటికి. ఒకటి, దేవుడు మనకు దొరికేటప్పుడు ఆయన మనం వెతకాలి. తర్వాత రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు మనం పొందుకోవాలి. రక్షణ కొరకే దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం రక్షించబడాలి, లేకపోతే ఆ తర్వాత మనం చాలా నష్టపోతాం అన్నమాట. తర్వాత రక్షణ, రక్షణ అనేది అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం కదా. కాబట్టి మనకు తెలుసు, ఆ యొక్క హెబ్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయం చదువుతాం కదా, అక్కడ ఏశావు నీ ఆ యొక్క తండ్రి పిలిచినప్పుడు ఏశావు రాలా కదా, ఆ తర్వాత వచ్చి ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లతో వెతికిన ఆ యొక్క ఆశీర్వాదం దొరకల. కాబట్టి పిల్లలరా, రక్షణ అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనుషులకు ఇవ్వగలిగినటువంటి అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం రక్షణ. ఆ రక్షణ పొందటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే, మనం గనక ఇప్పుడు కాదులే తర్వాత అని ఎలాగో పోస్ట్ పోన్ చేస్తే, ఏషావులాగా తర్వాత పశ్చాత్తాపడినా కానీ ఆ రక్షణ పొందటానికి అవకాశం ఉండకపోవచ్చు. చూసారా? కాబట్టి ప్రిల్లరా, దేవుడు మనకిచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. ఏశావు తండ్రి పిలిస్తే నిర్లక్ష్యం చేశాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ మొత్తానికి ఎప్పుడుకో వచ్చాడు. తర్వాత ఇంకా అతడికి ఆశీర్వాదానికి బదులుగా శాపం దొరికింది అనమాట. చూసారా? కాబట్టి మన జీవితాల రక్షణ పొందటానికి మనం అసలు అశ్రద్ధ చేయకూడదు కదా. నోవహ్ కాలంలో ప్రజలు కూడా రెండయ్యా రండి అని వాళ్ళందరినీ ప్రేమతో పిలుస్తూ ఉంటే వాళ్ళు ఎవరూ వినలేదు కదా. అయితే ఆ తర్వాత వచ్చి తలుపులు కొట్టారంట, కానీ వాళ్ళకి ఆ తలుపు తెరవబడలా. చూసారు? కాబట్టి కృపాకాలం ముగిసిన తర్వాత ఇంకెవరు రక్షణ పొందలేరు. కాబట్టి రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు మనం పొందుకోవాలి. రెండు, తర్వాత మూడవది, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతా ఉన్నాను. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. కాబట్టి దేవుని వాక్యం మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా స్వీకరించాలి కదా. మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. కాబట్టి అంటే వాక్యాన్ని మనం సంతోషంగా స్వీకరించాలి కదా. వాక్యం, అందుకనే మనం 4 నెలల ఉపమానంలో కూడా మనం చూస్తాం కదా, ఏమని సంతోషంగా వాక్యాన్ని స్వీకరిస్తారంట కొంతమంది, తర్వాత శ్రమ కలిగితే దాన్ని విడిచిపెడతారంట, దాన్ని గాయకొనకుండా వదిలేస్తారంట. అలా కాకుండా వాక్యాన్ని ఓర్పుతో స్వీకరించి వాక్యాన్ని అనుసరించినప్పుడు అప్పుడు 30వ దంతలుగా 60వ దంతలుగా 100వ దంతలుగా ఫలించే వ్యక్తులుగా మనం ఉంటాం కదా. మంచి నేల అదే అని చెప్పబడింది. కాబట్టి వాక్యాన్ని మనం వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు కదా, ఈ దినాల్లో దేవుని కృపను బట్టి మరి ఎస్ఎఫ్జేలను బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. మరి 3 పూట్ల దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. కాబట్టి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం భుజించాలి. వాక్యం మన ఆత్మలకు ఆహారం కదా, మన ఆత్మలకు బలం. కాబట్టి వాక్యం జీవం, ఈ వాక్యం మన ఆత్మలకు అది బలమైన ఆహారం. మనం దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అనమాట కదా. చాలాసార్లు సమృద్ధి ఉంటే మనకి వికటమైపోద్ది కదా, వికసమైపోద్ది కదా. ఇస్రాయల్కి మన్నా పెడతా ఉంటే మన్నా వాళ్ళకి మరి వాళ్ళకి నచ్చలేదంట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఈ సవిసారం లేని మన్నా మాకు ఎందుకు, ఇదేనా మాకు, ఇంకా వేరేదేమి దొరకదా అని చెప్పి వాళ్ళు దేవుని మీద విసుక్కుంటా ఉన్నారు. చూసారా? కాబట్టి ప్రిల్లరా, చాలా మందికి వాక్యం విస్తారంగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే కొంతమందికి అది కూడా ఎక్కటం లేదనమాట కదా, నిర్లక్ష్యం కదా. వాక్యం అంటే ఎప్పుడు వినే వాక్యమేనా కదా, వాక్యం అంటే అటువంటి నిర్లక్ష్యపు ధోరణి ఉంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మన వాక్యాన్ని ఆశతో అపేక్షించాలి కదా. నిర్మలమైన నిర్మలమైనటువంటి వాక్యాన్ని మనం ఆశతో అపేక్షించాలని మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం చూద్దాం కదా. ఈ వాక్యం పాలతో అక్కడ పోల్చబడింది కదా. శిశువులు ఎలాగైతే పాలను అపేక్షిస్తారు, అలాగా మనం వాక్యాన్ని ఆశతో మనం స్వీకరించాలి కదా. వాక్యాన్ని కనుక మనం సమృద్ధిగా దేవుడు వాక్యం ఇస్తున్నప్పుడు దాన్ని మనం పోగు చేసుకోకపోతే కదా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి కదా. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి కదా. అలాగా మన వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించటం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవటం అలా చేయకపోతే రేపు ఒక రోజు వస్తుందంట కదా. ఆమోస్ గ్రంథంలో చూద్దాం, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం నుండి, రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము గాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు వరకును సంచరింతురు, గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. చూసారా కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం లేకుండా ఒకరోజు వాక్యం కొరకై వెతుకులాట, వాక్యం ఎంత వెతికినా దేవుని వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి అని దేవుని వాక్యం చెప్తాం. చూసారా, ఇది ఒక గొప్ప హెచ్చరిక. కాబట్టి దేర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎ ఫ్యామిన్, ఫ్యామిన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూసారా, వాక్యం కరువు అయ్యే దినాలు. ఇక ఆ దినాల్లో వాక్యాన్ని ఎంత వెతికినా దొరకదు. సరే, కాబట్టి వాక్యాన్ని మనం దాచుకోవాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, దాన్ని ఇతరులకు పంచాలి కదా. కాబట్టి దేవుడు మనకు సమృద్ధి అయిన వాక్యాన్ని కదా ఈ బైబిల్ను మన చేతుల్లో పెట్టారు కదా. ఎప్పుడు దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంటా ఉంది, కానీ వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తా ఉన్నాం, వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తా ఉన్నాం, ఎంతగా వాక్యాన్ని శ్రద్ధగా విని మన జీవితాలను ఆ ప్రకారం కట్టుకుంటా ఉన్నాం కదా. కాబట్టి వాక్యం ఏదో మనం ఏదో బాగా తెలుసుంటమే కాదు, దాన్ని మన జీవితంలో పాటించడం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి అలాగ వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. కాబట్టి అలా కాకుండా వాక్యాన్ని అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేసి నాకు తెలిసిందిలే, నాకు తెలియంది ఇంకా ఏముంటుందిలే అని మనం కనుక నిర్లక్ష్యంగా ఉంటే మన జీవితాలు చాలా నష్టపోతాం అన్నమాట. కాబట్టి వాక్యం దొరకని సమయం కూడా రాబోతా ఉంది కదా. ఇప్పటికే మరి కొన్ని కొన్ని దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో చూస్తే అక్కడ వాళ్ళకి బైబిల్ లేక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాటిని కంఠోపాఠం చేసేస్తా ఉన్నారంట. అధ్యాయాలు పుస్తకాలు పుస్తకాలు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం బాగా మెమరైజ్ చేసి ఇంకొకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటా ఉన్నారంట. చూసారా, కాబట్టి అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు మనకు కొంతలో కొంత మన దేశంలో, మన ప్రాంతాల్లో, మరి దక్షిణంలో అయితే ఇంకా మంచి స్వేచ్ఛనిచ్చారు దేవుడు. కాబట్టి ఈ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటా ఉన్నాం, వాక్యం దొరుకుతా ఉన్నప్పుడు మనం ఎలాగా వాక్యాన్ని భయభక్తులతో శ్రద్ధతో వింటున్నామా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం స్వీకరించి మన జీవితాన్ని సరిచేసుకుంటూ దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా, ఒకసారి మనం ఎంతో పరీక్షించుకోవాలి. కాబట్టి వాక్యం దేవుడు మనకిచ్చినప్పుడు మనం దాన్ని మంచిగా స్వీకరించాలి, వాక్యాన్ని బాగా. అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీ వాక్యము దొరకక నేను దాన్ని భుజించి తిని. కాబట్టి వాక్యం మన ఆత్మలకు ఆహారం, మన ఆత్మలకు ఆహారం. ఈ వాక్యాన్ని మన జీవితాల్లో మన సమృద్ధిగా కలిగి ఉండాలి. క్రీస్తు యేసు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయండి మీ హృదయాల్లో అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి, వాక్యంతో నిండుకొని ఉండాలి. క్రైస్తవులు అంటే కదా వాక్యాన్ని తెలిసిన వాళ్ళు ఉండాలి. వాక్యం తెలియకపోతే, వాక్యం మన వద్ద లేకపోతే దుష్టుడు మన సుళ్ళుగా మోసగిస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎన్నో దుర్బోధలు, ఎన్నో అబద్ధ బోధలు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యం తెలియని వాళ్ళు, ఆ అరకొర వాక్యం మాత్రమే తెలిసిన వాళ్ళు ఆ యొక్క బుట్టల్లో పడిపోతూ ఉన్నారు, ఆ యొక్క ఉచ్చుల్లో చిక్కుపోతూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని బాగా ఎరిగి ఉండాలి కదా. ఎవరైతే భాగ్య వాక్యాన్ని ఎరిగి ఉంటారో, వాక్యాన్ని మరి వారి జీవితాలు విధేయత్వ వాక్య ప్రకారం నడుచుకుంటారో, దుష్టుడు వాళ్ళని ఏమీ మోసగించలేడు కదా. అందుకని మనం యోహాన్ రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం చదువుతాం కదా, అక్కడ ఏమని చెప్పబడింది, యవనులారా మీరు బలవంతులు కదా, ఎందుకంటే దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు యవనస్తుల వలె బలవంతులుగా ఉంటారనమాట. కాబట్టి మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా చదివటం, ధ్యానం చేయటం, దేవుని వాక్యాన్ని బాగా ఎక్కువగా ప్రేమించటం మనం చేయాలి. అలా గనక లేకపోతే ఏదో నాకు తెలిసిన రోజు వింటున్నాములే, ఈ చెవితో వింటున్నా చెవితో వదిలేస్తున్నా అన్నట్లు గనక నిర్లక్ష్యంగా ఉంటే చివరికి మనం బలహీన పడిపోతాం, సాతాన్ యొక్క ఉచ్చుల్లో చిక్కుబడిపోతాం, పాపంలో పడిపోతాం, రకరకాల ఊరుల్లో చిక్కుపడతాం. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని మనం వెతకాలి. వాక్యాన్ని ఎప్పుడు వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడే, రేపు వాక్యం దొరకని దినాలు రాబోతా ఉన్నాయి, అప్పుడు మనం ఎంత వెతికినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ దినాల్లోనే చక్కగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వాక్యాన్ని బాగా భద్రం చేసుకుందాం, వాక్యాన్ని ఎరిగిన వ్యక్తులుగా, వాక్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తులుగా జీవిద్దాం. తర్వాత 2:4 చూద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 32వ కీర్తన, 32వ కీర్తన 6వ వాక్యం నేను చదువుతా ఉన్నాను. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, దేర్ఫోర్ లెట్ ఎవ్రీ వన్ హూ ఈస్ గాడ్లీ ప్రే టు యూ వైల్ యూ మే బి ఫౌండ్. ప్రభా, నీవు దొరికే కాలంలోనే, అంటే నీ దర్శన కాలం అని లోనే భక్తి గల వాళ్ళందరూ నీకు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం చెప్తాం కదా. కాబట్టి ప్రార్థన చేయటం, దేవుడు మన ప్రార్థన వినే సమయంలోనే ఆయనకు మనం మొరపెట్టాలి. అలాగే 69వ కీర్తన, 69వ కీర్తన 13వ వచనం, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము కదా. ఇక్కడ అనుకూల సమయం అని రాయబడింది కదా. కాబట్టి దేవుడు మన ప్రార్థనను వినే సమయం, దేవుడు మన ప్రార్థన మనం ఆయనకు మొరపెట్టాలి, ఆయన మన ప్రార్థన వినాలి, ఆయన మనకు జవాబు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలోనే మనం మొరపెట్టాలంట కదా, అనుకూల సమయం. అంటే ప్రతికూల సమయం కూడా ఉంటుంది, ఆ టైంలో మొరపెట్టినా మనకి ఇంకేమీ జవాబు రాదనమాట కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పద్నాలుగు నుంచి 16 వరకు. ఆకాశ మండలం గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ప్రభు కృపాసనం మీద కూర్చొని ఉన్నాడు, థ్రోన్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనలు ఆయన వినటానికి, మనకు సమయోచితమైన సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. తర్వాత రేపు ప్రభు ధవళ సింహాసనం మీద, న్యాయ సింహాసనం మీద, ద థ్రోన్ ఆఫ్ జస్టిస్, ద వైట్ థ్రోన్ అని పిలువబడతా ఉంది. కాబట్టి ఆ సింహాసనం మీద రేపు ప్రభు కూర్చుంటారు, అప్పుడు ఇంకా ఆయన ఏ ప్రార్థనను వినరు అనమాట కదా. ఇంకప్పుడు ఇంకేమి అడ్జస్ట్మెంట్స్ ఉండవు, అప్పుడు ఇంకా న్యాయమే కదా. అక్కడ ఇంకా ప్రభు తీర్పు తీరుస్తారంతే. ఆ రోజు నీకు ఎవరు ఏమి ప్రార్థన చేయటానికి ఉండదు. ఏమి ప్రభుని అడగటానికి, ఏమి ప్రభుని క్షమించమనటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు అందుక అవకాశంలో ఆయన మన కృపాసనం మీద కూర్చొని ఉన్నారు, ఆయన మన ప్రార్థన వినడానికి ఇష్టపడతా ఉన్నారు కదా. మనం ఇప్పుడే దేవునికి మొరపెట్టాలని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. కాబట్టి ప్రార్థన కొరకు దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. ఇప్పుడు ఆయన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఇంకా గొప్ప మరి మేళ్లతో మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని మనం ఆయన అందుబాటులో ఉన్నప్పుడే ఆయనకు మొరపెట్టాలి కదా. ఇక్కడ 69 కీర్తనలో ఏమనుంది, యెహోవా అనుకూల సమయం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ప్రార్థన వినే సమయం ఇది. కాబట్టి అనుకూల సమయం అని ఇక్కడ చెప్పబడింది. అయితే అనుకూల సమయం అని చెప్పబడిన ఈ వచనంకి పైన మనం చదివితే అక్కడ దావీదు పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, 10వ వచనం నుండి, 69 కీర్తన 10వ వచనం, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను, నేను గోను పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనై తిని, గుమ్మములలో కూర్చుండి వారు నన్ను గురించి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదరు. కాబట్టి అంటే ఈయన అవమానం పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అందరు ఈయన్ని నిందిస్తూ ఉన్నారు కాబట్టి ఈయన్ని అందరూ సిగ్గుపరుస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, ఈయన్ని అందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు, అందరూ ఈయన్ని మరి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఈయన చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, మనుషులందరూ ప్రతికూలంగా ఉన్నారు, అక్కడున్నటువంటి వాతావరణం అంతా ఈయనకి వ్యతిరేకంగా ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు కీర్తనకారుడు, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. చూసారా, కాబట్టి ప్రభువా నేను ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను, ఇదే ప్రార్థన చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్తాను. కాబట్టి పిల్లరా, వెన్ థింగ్స్ గో రాంగ్ అది దట్ ఈస్ ద రైట్ టైం టు ప్రే కదా. చాలామంది పరిస్థితులు అసలు ఏం బాగోలేవు, ప్రార్థన చేయడానికి కూడా మనసు రావట్లేదు, కానీ అది రాంగ్. చూసారా, అంటే ప్రార్థన చేయడానికి మంచి సమయం అదే అనమాట. ఎప్పుడైతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయో, ప్రతికూలంగా ఉన్నాయో, దట్ ఈస్ ద రైట్ టైం టు ప్రే. అప్పుడే మనం ప్రార్థన చేయాలి, అప్పుడే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని కృపాసనమునకు. ఆయన మనకు సమయోచితమైన సహాయము దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారు, కాబట్టి మన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ప్రభావం, ఆయన కార్యం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే వెళ్ళాలి, ఆ యొక్క ఇబ్బందులు ఇరుకుల్లోనే వెళ్ళాలి కదా. కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ మొరపెట్టాలి, ఎల్లప్పుడూ మొరపెట్టాలి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క దావీదు తన యొక్క జీవితంలో అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేనైతే ప్రార్థన చేస్తాను, వాళ్ళు నిందిస్తున్నారు అయినా నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు అపహసిస్తున్నారు అయినా నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు నా మీద పడాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అయినా నేను ప్రార్థన చేస్తాను. చూసారు, కాబట్టి పిల్లరా, దేవునికి మొరపెట్టడానికి ఇదే మంచి సమయం. చూసారా, కాబట్టి మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం దేవునికి మనం మొరపెట్టాలి. కాబట్టి ప్రార్థన చేయటానికి దేవుడు ఇదే మంచి సమయం. కాబట్టి దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి కదా. ఇప్పటి వరకు 4 విషయాలు చూసాం. 1, దేవుడు దొరికే సమయంలో ఆయన్ని వెతకాలి. తర్వాత 2, రక్షణ సిద్ధం చేసి దేవుడు మన కొరకే అనుకూల సమయం ఇచ్చినప్పుడు, మనం రక్షణ అందుబాటులో ఉన్నప్పుడు మనం రక్షణ పొందుకోవాలి. తర్వాత 2, 3, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడు, సమృద్ధిగా దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తా ఉన్నప్పుడు వాక్యాన్ని మనం భుజించాలి, లేకపోతే వాక్యాన్ని మన జీవితాల్లో సమృద్ధిగా నివసింప చేసుకోవాలి. తర్వాత 4, దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టాలి కదా, ఆయన్ని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయన కృపాసనం మీద ఉన్నారు కాబట్టి ఇలాగా ఎవరైతే దేవుని పాదాలను పట్టుకుంటారో వారికి దేవుడు వారు ప్రార్థనలు వింటారు, గొప్ప కార్యాలు చేస్తారు. దావీదు దేవునికి మొరపెట్టాడు తన ప్రతికూల పరిస్థితుల్లో కదా. ఇరుకులో నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనం దేవునికి మొరపెడితే మన ప్రభువు మన పరిస్థితులను మార్చగలడు. ప్రభు మనల్ని మారుస్తాడు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వ్యక్తులను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆయన మారుస్తాడు. కాబట్టి మన ప్రభు ఆయన అద్భుతంగా మన జీవితాల్లో పనిచేస్తాడు. కాబట్టి ఆయనకు మనకు అవకాశం ఇవ్వడానికి ప్రార్థనే మార్గం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడే ప్రభు పనిచేస్తాడు, ప్రార్థన చేయకుండా ప్రభు పనిచేస్తాడు అని వదిలేయటం అది అవివేకం అనమాట. కాబట్టి భక్తుడైన జాన్ వెస్లీ ఏం చెప్పాడంటే, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం తప్ప ఇంకేమీ ఆయన చేయలేడు. కాబట్టి మనం మొరపెట్టినప్పుడే, మన దేవునికి మన జీవితాల్లో అధికారం ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో పనిచేస్తాడు. కాబట్టి ఆయనకు మన జీవితాల్లో అధికారం ఇవ్వడానికి ప్రార్థన చేయాలి, ఆయనకు మన సమస్యలు మన పరిస్థితులన్నీ అప్పగించాలి. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని మనం వెతికామా, కనుగొన్నామా, అలాగే రక్షణ పొందుకున్నామా, అలాగే అనుకూల సమయంలో దేవుని వాక్యాన్ని మనం బాగా స్వీకరించి మన జీవితాల్లో సమృద్ధిగా వాక్యాన్ని కలిగి, అలాగే ఇతరులతో దాన్ని పంచుకునే అనుభవం కలుగొన్నామా, అలాగే మొరపెట్టే వ్యక్తులుగా, దేవుడు మన ప్రార్థన విని సమయంలో మనం మొరపెట్టే వ్యక్తులుగా ఉంటా ఉన్నామా కదా. ఆత్మల కొరకై కూడా మనం మొరపెట్టాలి. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలను మనం దేవుని కొరకు సంపాదించాలి కదా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కృపాకాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇంకా సువార్త చేయటానికి, లేకపోతే ఇతరులను రక్షణకు నడిపించడానికి కూడా అవకాశాలు. చీకటి కాలం, చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది కదా. కాబట్టి ఇంకా ఈ భూమి నశించిపోయే దినం దగ్గరికి వస్తా ఉన్నది. కాబట్టి ఉగ్రత ప్రజలందరి మీదకి రాబోతా ఉంది. ఈ సమయంలో మనం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, మనం పని చేయాలి కదా. మన ప్రజలను ప్రభు కొరకై సంపాదించాలి, మన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి. రేపు మన ప్రజలను ఎవరిని మనం సంపాదించలే కదా. మనం మరణించినా లేకపోతే ప్రభు రాకడ వచ్చేసినా ఇంకా ప్రభు కొరకు మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుని కొరకు పని చేయడానికి ఇదే మంచి సమయం. ఆత్మలు సంపాదించడానికి, సువార్త ప్రకటించడానికి ప్రభు కొరకే. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన మన కొరకై రక్షణ సిద్ధం చేశారు, పరలోకాన్ని సిద్ధం చేశారు. మనల్ని ఆయన ప్రేమించి మన కొరకై కన్నులు చూడనటువంటి, ఏ కన్ను చూడని, ఏ చెవులు వినని, ఏ హృదయానికి అర్థం కాని అద్భుతమైన విషయాలు ఆయన మన కొరకు సిద్ధం చేశారు. అయితే ఇంత ప్రేమించిన దేవునికి మనం ఆయనకి ఏమివ్వగలం? మనం ఆయనకి మన రుణం ఎలా తీర్చుకోగలం? ఆయన కొరకు పనిచేయటం ద్వారా కదా, ఆయన కొరకై కొన్ని ఆత్మలను సంపాదించడం ద్వారా. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత కృతజ్ఞతగా మనం, ఇదిగో ప్రభు, ఇదిగో ఈ ఆత్మను నేను నీ కొరకై సంపాదించానని, కొన్ని ఆత్మలను ఒక గిఫ్ట్గా ఆయనకు మనం సమర్పించగలం తప్ప ఇంకా ఆయనకి ఏమీ ఇవ్వలేం. కాబట్టి పిల్లరా, దేవుని కొరకు పనిచేయడానికి కూడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం దాటిపోతే, ఈ అవకాశాలు పోతే ఇంకా రేపు చీకటి కాలం వచ్చినప్పుడు మనం దేవుని కొరకు ఏమీ చేయలేం. అందుకని ప్రభు చెప్పారు కదా ఏమని, పగలే పగలున్నంత వరకు మనం పని చేయాలి, పగలున్నంత వరకు పని చేయాలి. రేపు రాత్రి కమ్మబోతా ఉంది, రాత్రి రాబోతా ఉంది, చీకటి కాలం రాబోతా ఉంది, ఇంకప్పుడు ఎవరూ పని చేయలేరు. కాబట్టి పిల్లరా, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. దేవుని కొరకు పని చేద్దాం, దేవుడు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుందాం. పౌలు భక్తుడు ఎలా పనిచేశాడు? తన జీవితం అంతం వరకు మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించానని చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు మంచిగా పని చేద్దాం, నమ్మకంగా పని చేద్దాం. రేపు దేవుని ఎదుట మంచి ప్రతిఫలాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.